దేవీ భాగవతంలో మూడవ స్కంధంలో చిట్ట చివరి ఘట్టం శ్రీరామచంద్రుని ఘట్టం. ఆ ఘట్టం క్వాచిత్కంగా నిన్న మనం మొదలుపెట్టుకున్నాం. సాక్షాత్ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడెప్పుడు భూలోకంలో అధర్మం పెరిగితే అప్పుడల్లా అవతరించి దుష్టశిక్షణ చేస్తూ ఉంటాడు. అలా దుష్టశిక్షణ కోసం అవతరించిన శ్రీమన్నారాయణ అవతారాలలో రామావతారం అత్యంత పవిత్రమైనది. రాముడు పరిపూర్ణ మానవుడిగా అవతరించినవాడు, అందుకని రామావతారానికి పరిపూర్ణ మానవావతారం, మర్యాదా పురుషోత్తమ అవతారం అని పేరు. అదే కృష్ణుడైతే సాక్షాత్ భగవంతుడు, అందుకని కృష్ణుడి విషయంలో సమస్త పురాణాలు కృష్ణస్తు భగవాన్ స్వయం, స్వయంగా భగవంతుడే కృష్ణుడిగా వచ్చాడు అని చెప్పారు. రాముడు మానవుడు కాబట్టి మానవుడిగా ఎన్ని కష్టాలు అనుభవించి దుఃఖించాలో దుఃఖాలన్నీ లోకానికి చూపించాడు. మానవుడే పుట్టాక ఏదో కష్టం రాకుండా ఎవడు ఉంటాడు? ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, శత్రుపీడలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని మానవులు అన్నారు. అసలు మానవుడికి మర్త్యుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే మృత్యు అస్థి ఇది మర్త్యః, ఈ జీవికి మృత్యు ఉన్నది. ఎప్పుడైతే పుట్టాడో పుట్టిన వాడికి పెరగడం, పెరిగిన తర్వాత వార్ధక్యం, వార్ధక్యం అయ్యాక శరీరం విడిచిపెట్టడం అని ఉంటాయి. ఈ శరీరం విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని ధరించడానికి మర్త్యః అని పేరు, మృత్యువు కలిగిన వాడు అని పేరు. అందుకే మన లోకానికి మర్త్యలోకం అని పేరు అన్నమాట. ఇలా మర్త్యుడిగా అవతరించాక భగవంతుడు కూడా కష్టాలు అనుభవించాలి. అందుకే సీతావియోగాన్ని పొంది నిరంతర దుఃఖంతో ఉన్న రాముణ్ణి అనుగ్రహించడానికి, రాముణ్ణి అనుగ్రహించడం అనే వంకతో లోకాన్ని అనుగ్రహించడానికి నారదుడు వచ్చాడు. లేకపోతే నారదాదుల చేత నిరంతరం స్తోత్రాలు అందుకునే పరమాత్మని అనుగ్రహించడం ఏంటండి? అనుగ్రహము అనే శబ్దం రెండు రకాలుగా వాడతారు. జీవులను కష్టాల నుంచి విముక్తి చేయటము అనుగ్రహించుట. గ్రహించుట అంటే స్వీకరించుట, అనుగ్రహించుట అంటే భక్తితో నువ్వే నా దేవుడివే నెత్తి మీద పెట్టుకోవడం. కాబట్టి నారదుడు రాముడిని అనుగ్రహించడం అంటే అర్థం ఏంటనమాట? రామా, పైకి మానవుడిలా దుఃఖం పొందుతున్నావు కానీ నువ్వు నా దేవుడివి, కాబట్టి నిన్ను నా శిరస్సున పరమాత్మగా నిలబెట్టుకోవడానికి వచ్చాను అని ఒక అర్థం అనమాట. అందుకే ఈ శబ్దం చమత్కారంగా వాడతారు. నారదుడు రాముడికి సలహాలు ఇస్తున్నట్టు కనబడతాడు. అదే సమయంలో పైకి మానవుడిలాగా దుఃఖం పొందుతున్నప్పటికీ నువ్వు సాక్షాత్తు విష్ణువి, కాబట్టి నిన్నెప్పుడూ నా దైవంకి శిరస్సును పెట్టి పూజిస్తాను అని రెండో అర్థం. ఈ రెండు అర్థాలతో అక్కడికి అడుగుపెట్టి రామచంద్రుడికి మనశ్శాంతి కలిగించటానికి ముందుగా వీణానాదం చేశాడు. ఆయన దగ్గర మహతి అని ఒక వీణ ఉంటుంది. ఈ వీణ ఆయన చేతిలో ఉన్నంత వరకు నారదుడిని మాయ అంటదు. పొరపాటున ఈ వీణ ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చాడంటే నారదుడు కూడా మాయలో పడిపోతాడట. మాయా విముక్తికి ఈ వీణను నీకు ఇస్తున్నాను అన్నాడు భగవంతుడు. అందువల్లే నారదుణ్ణి బుట్టలో వేసుకోవడానికి, నారదుణ్ణి సంసారంలో దింపడానికి విష్ణుమూర్తి రెండుసార్లు వీణలాక్కున్నాడు. వీణ తీసుకున్నాడంటే ఇంకా ఆయన సంసారంలో పడిపోతాడు. ఈ వీణ అప్పుడప్పుడు స్త్రీ రూపం ధరించి, ఒక్కొక్కసారి పురుష రూపం ధరించి నారదుణ్ణి సంసారంలోకి గెంటింది. ఈ కథలన్నీ మనం భవిష్యత్తులో విందాం, ఏం కంగారు పడక్కర్లా. నారద సంసారం కూడా ఉందండో ఇందులో. దేవీ భాగవతంలో అందరి సంసారాలు ఉన్నాయి. అసలు దేవీ భాగవతం మన అందరి సంసారాన్ని వివరించి సంసారంలోంచి బయటపెట్టేటటువంటి పురాణం. సాధారణముగా నారదుడు తన వీణను విడిచిపెట్టాడు. ఆ వీణ ఆయన చేతిలో ఉండి ఆయన దానిని వాయిస్తున్నప్పుడు, ఆయన నోటి నుంచి నారాయణ స్మరణ వస్తున్నప్పుడు ఆయన తనను తాను ఉద్ధరించుకుంటాడు, మనల్ని ఉద్ధరిస్తాడు. అలా ఉద్ధరిస్తూ రాముడితో ఏమన్నాడు? రామా, ఎందుకు ఇంత దుఃఖంతో ఉన్నావన్నట్ట? సమస్త లోకాలకి జ్ఞానం అందించే ధర్మస్వరూపుడివి. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటేనే ధర్మస్వరూపుడు అని శాస్త్రం చెబుతున్నది. రాముడంటే రాముడు కాదు, ఒక రూపం కాదు అది. ధర్మము రాముడి రూపంలో అవతరించింది. రాముడి అవతారంలో ఉన్న ప్రతి విశేషం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంకా వేరే ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటని మనం శాస్త్రాలు చదువుకోకర్లా. రామాయణం నిజంగా వింటే, శ్రద్ధతో చదివితే నిత్యం ఏది ధర్మం ఏది అధర్మం తెలుస్తుంది. అటువంటి ధర్మస్వరూపుడు నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావంటే, సీతని రావణుడు అపహరించుకుపోయాడు, ఆ రావణ లంక ఎక్కడుందో తెలియటం లేదు, ఇప్పుడు ఆ సీత ఎక్కడుంది, ఆమెను మళ్ళీ ఎలా తీసుకురావాలి, నా భార్య లేనిదే నేను ఉండలేను కదా, అందుకే దుఃఖిస్తున్నాను. సీతారాములు అవినాభావ సంబంధం కలిగిన వారని నీకు తెలుసు, అందుకే సీతావియోగంతో దుఃఖిస్తున్నాను, ఎప్పటికైనా నా భార్య నాకు దక్కుతుందా అన్నట్టు అమాయకంగా రాముడు. అప్పుడు ఆయన, ప్రభు నువ్వు కారణ జన్ముడివి, నువ్వెందుకు జన్మించావో ప్రస్తుతం నువ్వు చెప్పకూడదు, నేను చెప్పకూడదు. అయినా మానవుడిగా సీతావియోగంతో దుఃఖిస్తున్నావు గనక నీకు ఒక సలహా ఇద్దామని వచ్చాను. జీవులందరికీ ఏదో ఒక సమయంలో సమాగమము వియోగము కలుగుతాయి, సంయోగం వియోగం, కలయిక విడిపోవడం, ఇవి సంభవమట. ఒక్కొక్కప్పుడు ఆత్మీయులు కలుసుకుంటారు, ఓ చోట చేరతారు, కొంతసేపు ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరిదారిన వాళ్ళు విడిపోతారు. ఎప్పుడు సంయోగం ఎప్పుడు వియోగం కలుగుతుందో తెలియదు. మాయ వల్ల కలుసుకున్నప్పుడు ఆనందం పొందుతారట, అమ్మ మా ఆవిడ నేను కలుసుకున్నాం అంటే దంపతుల్లో ప్రేమ ఉన్నప్పుళ్ళండి. బాగా ఆత్మీయత కలిగిన దంపతులు కలుసుకున్నప్పుడు ఎంతో ఆనందం పొందుతారు. ఆ మధ్యన ఒకడు వచ్చాడు నా దగ్గరికి, మా ఆవిడ నన్ను వదిలిపెట్టేసిందండి అన్నాడు. అయితే మీ ఇద్దరు కలుసుకోవడానికి మంత్రం చెప్పనంటే, కాదండి బాబు శాశ్వతంగా విడిపోవడానికి మంత్రం చెప్పండి అన్నాడు. ఆయన ఎంత బాధపడ్డాడు మరి, మరి ఆయన మేము మీరు ఉన్న పొరుగు కలుపుతాం తప్ప విడగొట్టలేవురా అన్నాను. అంటే కొంతమంది కలుసు ఉండడానికి ఇష్టపడరు, మరి ఏమొస్తుందో తెలియదు. మరి కారణం ఏమిటంటే అది వాళ్ళ ఇళ్లలో దూరి మనం చూడలేం కదా. మనందరం సహజంగా మీలాంటి ఉత్తములంతా భార్యాభర్తలు ఏకమత్యంతో ఉండడం, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడమే చూసాం, తల్లిదండ్రుల్ని పిల్లలు వాడడం, తల్లిదండ్రుల వల్ల పిల్లలకి దుఃఖం కలగడం, ఇటువంటివి భవిష్యత్తులో కూడా ఎవరూ చూడకుండా ఉందిరుగా కానీ మంగళాశాసనం చేస్తున్నాను. ధర్మంతో సుఖంగా జీవించాలని కోరుకుందాం. ఈ సంయోగం కలిగినప్పుడు ఆత్మీయులు ఎంతో ఆనందం పొందుతారు, అదే వియోగం వస్తే పరమ దుఃఖం పొందుతారు. ఈ రెండింటికి మాయా అని పేరు. ఈ మాయలోంచి బయటపడడానికి ఈ మాయని తన అదుపులో ఉంచుకుని అమ్మని పూజించాలి. సకల లోకానికి మూలకారకురాలు జగదంబ. ఈ జగదంబ మూడు శక్తుల రూపంలో ఉంటుంది, సాత్విక శక్తి, రాజసిక శక్తి, తామసిక శక్తి అని. ఈ మూడు రూపములు కలిసిన అమ్మని పరాభట్టారిక అంటారు. పరాభట్టారికలో మూడు శక్తులు ఉంటాయి, సాత్విక శక్తి అంటే శాంతము ఉంటుంది, రాజసిక శక్తి అప్పుడప్పుడు ఉగ్రత్వము ఉంటుంది, తామసిక శక్తి అప్పుడప్పుడు మనిషిని మూర్ఖత్వంలో పెట్టే శక్తి, నిద్ర మొదలైన లక్షణాలతోటి ఉంటుంది. ఈ మూడు శక్తులు విడివిడిగా ఉంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నాం. మూడు కలిసిపోతే ఆ శక్తికి పరాభట్టారిక అని పేరు. అలాంటి లలితా పరాభట్టారిక మాతని నీవు ఉపాసించు. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఋష్యమోక పర్వతం మీద ఉన్నావు, భాద్రపద మాసం వెళ్ళిపోతోంది మరి రెండు మూడు రోజుల్లో, ఆ తర్వాత శరత్కాలం వస్తోంది, ఆశ్వయుజ మాసం వస్తోంది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని నవమి వరకు అమ్మని పూజించు. ఈ శరన్నవరాత్రులలో భక్తితో అమ్మని పూజించిన వాడికి సకల దుఃఖాలు తక్షణం తొలగిపోతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎటువంటి కష్టజీవికైనా విజయం ఇచ్చేటటువంటి కాలం గనక దానికి విజయకాలము అని పేరు. శరత్కాలమునకు విజయకాలము అని పేరు. అందువల్ల ఈ కాలంలో అమ్మని పూజించు. ఈ అమ్మ రూపముండి లేనిది, ఒక్కొక్కప్పుడు మానవుల కోసం ఒక దివ్యమంగళ రూపం ధరిస్తుంది. నిజానికి అమ్మకి రూపం లేదు, గుణము లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించిన మహా చైతన్యం అమ్మ, పరమశక్తి స్వరూపిణి అమ్మ, సమస్త లోకాలలో నిండి ఉన్న దివ్య ఆనందస్వరూపిణి అమ్మ, సచ్చిదానందస్వరూపిణి ఆ జగదంబ పరాభట్టారిక. ఆమెను నీవు ఎరుగుదు, అయినా ఇప్పుడు మానవ రూపంలో ఉండి తాత్కాలిక దుఃఖంలో ఉండి ఆ శక్తిని నీవు గ్రహించలేకుండా ఉన్నావు. అటువంటి శక్తిని ఉపాసన చేసే కాలం ఉత్తమ కాలం శరత్కాలం. భాద్రపద మాసంలో అమావాస్య నాడు పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకో. పాడ్యమి నాడు ప్రొద్దుటేలే. ఈ కొండ మీద నుంచి కిందకి మహావేగముగా కొండ చర్యల్లోంచి జరులు ప్రవహిస్తూ ఉంటాయి, వాటికి జలపాతాలని పేరు. ఇప్పుడు కూడా ఋషిమోక పర్వతంలో వర్షాకాలంలో దబ దబ కిందకి శెలయేళ్ళు ప్రవహిస్తాయి. ఈ శెలయేట్లో స్నానం చెయ్యి. ఎలాగో నువ్వు నారచీరలు ధరిస్తావు గనక ఆరవేసిన నారచీరలు మడి వస్త్రాలు ధరించు. పూజా సామగ్రి మొత్తం తెప్పించు. పూజా సామగ్రి ఎలా వస్తుంది అనే శంకర్ల నువ్వు అలా సైగ చేస్తే క్షణంలో పూజా ద్రవ్యములు తెచ్చిపెట్టే ఉత్తముడు ఇక్కడున్నాడు, ఆయనే హనుమంతుడు. హనుమంతుడి చేత పూజా ద్రవ్యాలు తెప్పించుకో. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మను ఉపాసించు. అమ్మ విగ్రహం ఎలా తయారు చేయాలి, ఏ ఏ ద్రవ్యాలతో పూజించాలో అన్నీ చెబుతాను. అమ్మని ఉపాసిస్తే విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు, అమ్మని ఉపాసిస్తే దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరికి చేరతారు, అమ్మని నిజంగా భక్తితో శ్రద్ధతో ఉపాసిస్తే చెరసాలలో ఉన్నవాడు కూడా విముక్తుడవుతాడు. భయంకరమైన సంసారం అనేటటువంటి చెరసాల నుంచి విముక్తి పొందింపచేసి అమ్మని పూజిస్తే ఈ లౌకికమైనటువంటి బాధలు తొలగకుండా ఉంటాయా? ఈ పనులు చెయ్యి. అమ్మకి బాగా ఇష్టమైనవి, అన్ని పుష్పాలు ఇష్టమైన తామర పువ్వులు అంటే ఇష్టం. రామ, నువ్వు తలుచుకుంటే తామర పువ్వులతో పూజ చేయడం పెద్ద కష్టం కాదు. అమ్మకి సహస్రనామాలు ఉన్నాయిగా, 1008 నామములు ఉన్నాయి. సహజంగా లోకల్లో అందరూ సహస్రనామం అంటారు, కానీ 8 ఎక్కువగా ఉంటాయి పైన. అందుకే అష్ట ఉత్తర సహస్రనామం, అష్టోత్తర శతనామం. అష్ట అంటే 8, ఉత్తర అంటే ఎక్కువగా కలిగిన. 1000 కంటే 8 ఎక్కువగా ఉంటే అప్పుడు అష్ట ఉత్తర అష్టోత్తర సహస్రనామం. అదే శతనామాలు, 100 పైన 1 ఎక్కువ ఉంటే అష్టోత్తర శతనామము. శతనామం అంటే 100 అష్ట ఉత్తర 1 ఎక్కువ, 100+8 అని అర్థం. అప్పటిది 108, ఇప్పటిదేం కాదు. సహస్రం 1000, అష్టోత్తర సహస్రం 8 ఎక్కువగా 1000. ఈ 1000 నామములు పరమ పవిత్రమైనది. పూర్వం వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని పేరు కలిగిన 8 దేవతలు అమ్మవారి ఆజ్ఞతో ఈ సహస్రనామాలు రాశారు. 8 ఎక్కువగా వాళ్ళు నామాలు రాశారు. ఈ పరమ పవిత్ర నామములు ఉచ్చరిస్తూ వాటిని మళ్ళీ నామములుగా కాకుండా మంత్రములుగా మార్చుకొని 1008 తామర పువ్వులతో అమ్మని పూజించు. నామం అంటే ఏమిటి? శ్రీమాత, అది నామం. శ్రీ మహారాజ్ని నామం, శ్రీమత్సింహాసనేశ్వరి నామం. అదే మంత్రం అవ్వాలంటే దానికి ముందు ఓంకారం చేర్చు. ఆ మాత అనే శబ్దాన్ని చతుర్థి విభక్తిలోకి మార్చు, అప్పుడు మాత కొరకు అవుతుందన్నమాట. అప్పుడు సంస్కృతంలో శ్రీమాత చతుర్థి విభక్తిలో శ్రీమాత్రే అవుతుంది, ఓం శ్రీమాత్రే. అప్పుడు నమః అనే క్రియాపదం చేర్చాలి, అమ్మవారి కొరకు నమస్కారము. ఈ నమస్కారం అమ్మ కొరకు అని అర్థం అన్నమాట. ఈ విధంగా చతుర్థి విభక్తిలోకి శబ్దమును మార్చి ఓంకారం చేర్చి నమః అనే క్రియాపదం చేరిస్తే, వెర్బు చేరిస్తే, క్రియాపదం అంటే వెర్బు అన్నమాట, నమః అంటే వెర్బు, ఇది చేరగానే మంత్రం అవుతుంది. ఈ విధంగా 1000 నామాలు, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞై నమః, ఓం సింహాసనేశ్వర్యై నమః, ఇలా నమస్కారంతో కూడినటువంటి మంత్రములతో అమ్మని పూజించు. నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క తామర పువ్వు పెట్టు. మళ్ళీ ఈ తామర పువ్వుల్లో కూడా రకరకాల తామర పువ్వులు ఉన్నాయి. అష్టదళ పద్మము, 8 రేకులు కలిగిన తామర పువ్వులు. తామర పువ్వుకి 8 రేకులు ఉంటే అష్టదళ పద్మం. షోడశదళ పద్మము, 16 రేకులున్న తామర పువ్వులు ఉంటాయి. అష్టాదశదళ పద్మము, 18 రేకులు కలిగిన ఉంటాయి. శతదళ కమలం అంటే 100 రేకులు కలిగిన తామర పువ్వులు. తామర పువ్వులు 100 రేకులు ఉంటాయి. చూసారు కదా, దళాలు ఉంటాయి కదా, ఆ దళములు 100 ఉంటే శతదళం అన్నమాట. అలా కాకుండా 1000 ఉన్న ఉంటాయి, వాటికి సహస్రదళ పద్మం, సహస్రార కమలము అని పేరు. ఆరము అంటే రేకు అనమాట. 1000 రేకులు తామర పూలు మీరు ఎక్కడ చూసి ఉండరేమో. ఒకవేళ మీలాంటి పుణ్యాత్మలు చూసినా నేనే చూడడం చాలా కష్టమైంది. ఒకే ఒక్కసారి నా అదృష్టవశాత్తు చిన్నప్పుడు పారిపోయి హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, సౌగంధిక పుష్పాలు ఉంటాయి, పూర్తిగా 1000 రేకుల తామర పూలు. వాటిల్లో కూడా కొన్ని ఎర్రగా, కొన్ని తెల్లగా, కొన్నేమో పూర్తిగా పసుపచ్చ రంగులు, విచిత్రమైన ఆకారాల్లో ఉంటాయి. ఆ పువ్వులలో నుంచి వస్తున్నట్టు సువాసన, ఆ సువాసనకి దేంతో పోల్చలేము. ఆ పువ్వులు ఎక్కడుంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. అది గంధమాదన పర్వతము అని పిలువబడుతుంది అనమాట. ఆ పర్వతం మీద మాత్రమే సహస్రదళ పద్మములు ఉంటాయి, ఇంకెక్కడ మనకు అలా కనపడవు. అలాంటి సహస్రదళ పద్మములతో 1008 తామర పువ్వులతో అమ్మని శరత్కాలములో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. నీ శత్రుపీడ తొలగిపోతుంది, సీత నీకు శీఘ్రకాలంలో దొరుకుతుంది. కాబట్టి నా మాట విని అమ్మ విగ్రహం తయారు చేయించి పూజాద్రవ్యాలు సిద్ధం చేయించుకుని రోజు 1008 తామర పువ్వులు తెప్పించుకుని ఈ అమ్మవారి నామాలన్నీ మంత్రరూపంగా ఉచ్చరిస్తూ నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క తామర పువ్వు వేస్తూ యథాశక్తిగా నైవేద్యం పెట్టి అమ్మని పూజించు. నీకున్న దోషాలు పోతాయి, అమ్మ నీకు తిరిగి లభిస్తుంది, సీతామాత నీకు లభిస్తుంది, రావణుడు నశిస్తాడు అనగానే అంతా బాగానే ఉందండి, కానీ మరి పౌరోహిత్యం చేసేవాళ్ళు ఎవరు? ఇతరులను పిలవడం నాకు ఇష్టం లేదు, మీరే రండి అన్నాడు. నారద నీవే ఈ శరత్కాలములో నన్ను దగ్గర ఉండి కూర్చోబెట్టి పూజారోహుణ్ణి చెయ్యి, నా చేత పూజ చేయించే బాధ్యత నీది. మొత్తం పౌరోహిత్య బాధ్యత నెత్తి మీద పెట్టుకో, ఇంకా సామాన్లు తెప్పించే బాధ్యత సుగ్రీవాదులకు అప్పగిస్తాను అని సుగ్రీవుడికి లక్ష్మణుని ద్వారా కబురు పెట్టాడు. అప్పటికే సుగ్రీవుడు వానరులు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ పిలిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. అప్పటికి లక్ష్మణుడు ఒక జలక్కిచ్చాడు, అందుకని వానరులందరినీ నానా దిక్కులకి పంపడానికి సిద్ధం చేస్తున్నాడు. ఆయన సిద్ధం చేస్తున్నటువంటి సుగ్రీవుడు అక్కడికి వచ్చాడు. రాగానే సుగ్రీవ నారద మహర్షుల వారు ఎల్లుండి నుంచి శరత్కాల పూజ చేయిస్తూ ఉన్నారు. కాస్త పూజకు కావలసిన ఏర్పాట్లు చేయించి పెట్టమనగానే రాజుగారు తలుచుకుంటే దెబ్బల కదవ, అందులో సుగ్రీవుడు మహారాజు వానరోత్తముడు, ఆయన నిమేష మాత్రంలో చెక్క చెక్క సామగ్రి తెప్పించాడు. మట్టితోటి అమ్మవారి విగ్రహాన్ని చేయించారు. శరత్కాలంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఏదో ఒక విగ్రహం ఉండాలి. ఏదో మీలాంటి కోటీశ్వరులు అయితే బంగారంతో చేయించుకుంటారు, లేనివాడు మట్టితో అయినా చేయొచ్చన్నారు. ఏదో ఒక విగ్రహం మాత్రం ఉండాలి, ఆకారం ఉండాలి. ఆకారం లేకుండా శరత్కాలంలో పూజ చేయకూడదు. అందుకని మంచి మట్టి తెప్పించి ఆ మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు. నలుడు నీలుడు అని ఉన్నారు వీళ్ళు, ఇలాంటి విషయాల్లో అరితేరిన వాళ్ళు. విగ్రహం తయారు చేశారు, దానికి మంచి రంగులు పూశారు, అలంకారం చేశారు, ఎక్కడెక్కడి నుంచో పూలమాలలు పట్టుకొచ్చారు, అన్నీ వేశారు. అమావాస్య నాటికి పూజా సామగ్రి తెప్పించారు. వానరులు గనక పిండి వంటలకు బదులుగా ఫల నైవేద్యాలు పెట్టడం మొదలుపెట్టారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం ఉందండి. శరత్కాలంలో అమ్మని పూజించడానికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో చెప్పారు. పాడ్యమి నాడు దానిమ్మ, విధియ నాడు మామిడి పళ్ళు, తదియ నాడు కదలీ ఫలాలు అంటే అరటి పళ్ళు, చవితి నాడు కొబ్బరికాయలు, ఆ తర్వాత పంచమి నుంచి చెరకు మొక్కలు. వరుసగా రోజు పంచమి నుంచి విజయదశమి వరకు ప్రతిదినము చెరకు మొక్కలు పెట్టమన్నారు. ఇంకిక్కడి నుంచి మీకు తోచిన ఫలములు వీటితో ఈ ముందు చెప్పిన నాలుగు ఫలములతో మిక్స్ చేసి పెట్టండి. అంటే అరటి పండు ఉండాలి, మామిడి ఫలం ఆ రోజుల్లో కూడా పునాస్కాపులు ఉండేవిగా దొరికేవి, ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇలా ఏ ఏ ఫలము దొరికితే ఆ ఫలములన్నీ పెట్టమన్నాడు. విజయదశమి నాడు నానా ఫలానిచ ఇంకా రకరకాల పళ్ళు నీకేం దొరికితే ఇవ్వబెట్టు, ఆ పళ్ళు తాజాగా ఉండాలి. ఏడాది క్రితం తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్లో పెట్టి బయటకు తీసిన పండు అవ్వకూడదు. మళ్ళీ ఆ పళ్ళు కూడా కొంచెం మంచి మంచి పెద్ద పెద్ద పళ్ళు ఉండాలి. కొంతమంది పట్టుకొస్తారు కదా ఇంత పెసర పెసర పళ్ళు, ప్రపంచంలో ఎక్కడ ఏ దొరుకుతాయో తెలియదు ఆ పళ్ళు అనమాట. అవి పట్టుకొచ్చి మాత్రం శరణ్ నవరాత్రులు ఇవ్వకుండా కాస్త సాధ్యమైనంత వరకు మంచి ఫలములు తెస్తే మంచిది. నీ ఫలం ఎంత మంచిదైతే ఫలం అంత బాగుంటుంది. ఫలం దొరకకపోతే మాత్రం ఏముంటే అదే ఇవ్వచ్చు అన్నాడు. ఏమీ దొరకకపోతే మర్రి పళ్ళు నైవేద్యం పెట్టి పూజ చేసిన భక్తుడు ఒకడున్నాడు అండి. పూర్వం అడవిలో పోయేవాడు ఉండేవాట, వాడు శరత్కాలంలో పూజ చేస్తే మంచిది అని అగస్త్యుని ద్వారా తెలుసుకున్నాడు. తీరా పూజ చేద్దామని మొదలెడితే పాపం అడవిలో వాడికి ఏం దొరకలేదు, వాడు అమాయకుడు, ఏదో పండు పెట్టమన్నారుగా మర్రి పండు కూడా పండేగా అనుకున్నాడు. వాడి బుర్రకి మర్రి కూడా పండు అనిపించింది. పళ్ళు నైవేద్యం పెట్టండి అంటే ఏ పండు పెడితే పండు పెట్టేస్తామా, మరి మర్రి పళ్ళు తింటామా మనం, అయినా పాపం వెర్రివాడు కనుక మర్రి కూడా పండు అని అనుకుని మర్రి పళ్ళు నైవేద్యం పెడితే ఆ సమయంలో అక్కడికి అగస్త్యుడు వచ్చి తెల్లబోయి, ఒరే ఫలములు నైవేద్యం పెట్టు అంటే దానిమ్మ పళ్ళు కొబ్బరికాయ అరటి పళ్ళు అని అర్థం, కానీ మర్రి పెట్టకూడదురా అన్నట్ట. నాకేం తెలుసు బాబయ్య, మర్రి పండును కూడా పండే అంటారు కదా అని అది పండు అనుకున్నానండి. ఇంకా నయ్యం పండు అంటే ఈ తలకాయను కూడా పండుతారు, పండుతుంది అంటారు కదా, తలకాయ కూడా పండే ఎవడ తలకైనా నరికేసి పెట్టేద్దామని కూడా అనుకున్నట్టు వాడు. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా తల పండింది అంటాం కదా, నన్ను అవధానంలో అడిగారు తల పండింది అంటారు ఏంటండి, తలకాయ ఎలా పండుతుందంటే ఈ తలకాయ కదా అని చెప్పి పండుతుంది నాయన అన్నాను. నీకు తలకాయ ఉందని అడుగుతారు కాబట్టి కాయ అన్నాం కనుక కాయ యొక్క లక్షణం పండడం, అందువల్ల పండుతుంది నాయన. మొదట్లో కాయగా ఉన్నప్పుడు నల్లగా ఉంటుంది, కాయగా ఉన్నప్పుడు నల్లగా ఉన్న తర్వాత క్రమక్రమంగా పండాక తెల్లబడుతుంది, అంటే అమాయకులకి తెల్లబడుతుంది రండి. తెలివైన వాళ్ళకి ఎన్నేళ్ళు వచ్చిన కాయ కాయ కిందే ఉంటుంది, అది బుర్రకాయ బుర్ర పండదాం. నేను హరిగారు మేము కొంచెం అమాయకులు, మాకు నోట్లో విరెడితే కొరకడం రాదు కనుక మా చుట్టులాగే అట్టే పెట్టుకున్నాం. పుణ్యాత్ములు కనుక కొంతమంది, ఈయన కూడా కొంచెం నాలాంటి అమాయకుడు అనుకుంటాను, తెల్ల చుట్టను వాళ్ళంతా అమాయకుల కింద లెక్క, వాళ్ళకి దాన్ని నలుపు చేసుకోవడం చేత కాదు. పాపం మా చంద్రశేఖర్ గుప్తా గారికి 60 ఏళ్ళు ఉంటాయనుకుంటున్నాను. ఆయన చుట్టూ మాత్రం నల్లగానే ఉంది. ఈ గుప్తా గారికి ఒక గుప్త రహస్యం ఏంటో తర్వాత తెలుసుకుందాం. కాబట్టి ఎందుకు చెప్తానంటే మొత్తం మీద ఏది ఏమైనా ఈ తలకాయ పండుతుంది కనుక పండుంటే తల కూడా అనుకున్నట్టు ఆయన. అప్పుడు అగస్త్యుడు, లేదు ఆయన తినడానికి పనికొచ్చే కొన్ని పళ్ళు ఉంటాయి, కొన్ని శాస్త్ర నిషిద్ధం అన్నట్ట. అయితే పూజంతా పాడైపోయినట్టేనా అంటూ ఉంటే విగ్రహంలోంచి అమ్మ ప్రత్యక్షమై, ఈ అమాయకుడిచ్చిన మర్రి పళ్ళు నాకు చాలా రుచిగా ఉన్నాయి, అవి తింటున్నాను, వీడిని అనుగ్రహిస్తున్నాను, భవిష్యత్తులో వీడు పెంగాక్షుడు పెంగళుడు అనే పేరుతోటి వింధ్యపర్వతం దగ్గర పుడతాడు, ఆ జన్మలో బాటసారులకు సాయం చేస్తాడు, ఆ పుణ్యంతో నిర్వృతి అనే పేరుతో నైరుతి దిక్కుకి అధిపతి అవుతాడు అని వరం ఇచ్చింది. ఆయనే ఇవాళ నైరుతి అయ్యాడు. మర్రి పళ్ళు పెట్టిన వాడిని తర్వాత జన్మలో పెంగళుడిగా పెంగాక్షుడిగా పుట్టించింది. ఈ పెంగాక్షుడు అనేవాడు బాటసారులకు సాయం చేస్తాడు, కాశీఖండంలో వాడి కథ మళ్ళీ వస్తుందన్నమాట. అప్పుడు అలా సాయం చేస్తే శివుడు మెచ్చుకుని ఆయన ఏకంగా దిక్పాలకుణ్ణి చేశాడు. నైరుతి అనే పేరుతో ఒక దిక్కు ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా, అంటే అమాయక భక్తితో మనం ఏమిచ్చినా స్వీకరిస్తుంది. కాబట్టి ఏమీ దొరకకపోతే ఏముంటే అవి పెట్టండి. విత్తశాఠ్యన్నకార ఏతు, పిసినుగొట్టుతనం మాత్రం వద్దు. దేవ పూజలో పిసినుగొట్టుతనం చూపించామా అంత ప్రమాదం మరొకట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాంగా మహానుభావులు కొంతమంది దేవుడి దగ్గర మాత్రమే పిసినుగొట్టుతనం వహిస్తారు, వాడు శుభ్రంగా తినడానికి మాత్రం పర్వాలేదు, వాడికేమో నెయ్యి కావాలట, దీపారాధన నూనె ఇవ్వండి అంటాడు. దీపారాధన నూనె అంటే 10 ఏళ్ల క్రితం ఇళ్లలో కుళ్ళిపోయినవి ఎవరు వాడకుండా ఉంటారు చూసారా, ఆ కుళ్ళు నూనె అనమాట, అది స్పెషల్ దీపారాధన నూనెట. అది పట్టుకొచ్చి దీపం వెలిగిస్తే ఆ విగ్రహంలో అమ్మ ఉంటుందా, మనమే ఉండం. కాబట్టి విత్తశాఠ్యము లేకుండా పిసినుగొట్టుతనం లేకుండా అర్చన చెయ్యాలి. ఏమేం కావాలో అవన్నీ కూడా మొత్తం మీద ఫలాదులు ఇవన్నీ కూడా తెప్పించారు వానరులు. గనక విగ్రహం తయారయ్యింది, పళ్ళు సిద్ధమయ్యాయి, ధూపం దీపం ఇవన్నీ సిద్ధమయ్యాయి, మహానుభావుడు నారదుడంతటి వాడు పురోహితుడు, అక్కడ నారదుడే పౌరోహిత్యం వహిస్తున్నాడు పూజకి. ఇంకా చిట్ట చివర కావలసినవి ఏమిటి, నారదుడు తామర పువ్వులతో పూజ చేయమన్నాడు రాముణ్ణి. రామ దీక్షా కంకణ ధారణ చేసి నియమబద్ధంగా దర్భల మీద పడుకుంటూ అర్చన చెయ్యి, అర్చన అంతా నేను చేయిస్తాను, తామర పువ్వులతో సహస్రార కమలములతో 1000 రేకుల తామర పువ్వులతో అమ్మని పూజించు, పూజిస్తే అమ్మ తొందరగా ప్రసన్నమవుతుంది. తామర పువ్వుల పూజకి తామర పువ్వులు తెప్పించరగానే రాత్రికి తెప్పించకూడదుగా పువ్వులు, ఏ రోజుకు ఆ రోజే తేవాలి. ప్రతిరోజు ఉదయం పువ్వులు తెస్తే రాత్రిపూట పూజ ప్రత్యేకత కదా నవరాత్రుల్లో, రాత్రికి ఈ పువ్వులతో పూజ చెయ్యాలి అనగానే రాముడు ఏ రోజుకు ఆ రోజు ఉదయం బయలుదేరి క్షణాలలో 1000 రేకులు కలిగిన తామర పువ్వులు తెచ్చేవాడు ఇక్కడ ఎవడున్నాడు అన్నట్ట. నేను ఆజ్ఞాపించిన వెంటనే నా కోసం సహస్రార కమలములు ఎవరు తెస్తారు, ఎందుకు ఈ మాట అంటున్నానో మీకు తెలుసు వానరులారా, సహస్రార కమలములు కేవలం హిమాలయ పర్వతాలలో బదరీ దగ్గర ఉన్న గంధమాదన పర్వతం మీద మాత్రమే ఉంటాయి. అక్కడ సౌగంధిక పుష్పముల సరోవరం ఉంది, ఆ సరస్సు యక్ష సరస్సు, యక్షులు కాపలా కాస్తారు, అందుకే ఆ పువ్వులు ఎవరికీ కనబడవు, వాసన వస్తుందండి అక్కడ, కానీ ఆ పువ్వులు ఎక్కడుంటాయో ఆ కొలను ఎక్కడుంటుందో అడిగి తెలియదు. కాబట్టి ఆ కొలను దగ్గరికి వెళ్ళి ఈ ఋష్యమూక పర్వతం దగ్గరికి రోజు 1008 తామర పువ్వులు ఎవరు తెచ్చి పెడతారనగానే సుగ్రీవుడు ఇంక ఎవరు ఏమిటని అడగద్దు, మాలో అంత సాహసము చేసి తక్షణం పువ్వులు తెచ్చేటటువంటి ఓపిక ఉన్నవాడు వేగముగా ఎగిరి బదరీ చేరి పువ్వులు కోసి మళ్ళీ అంత వేగంగా ఈ ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన అంజనాసుతుడు, ఆంజనేయుడు, అంజన యొక్క కుమారుడు. ఈ మాట మళ్ళీ 2-3 సార్లు ఎందుకంటానంటే అంజనాపుత్రుడని అంజని అని కొంతమంది అంటున్నారే, అంజని అనే పదం లేదు బండభూత సుమ, అంజనా ఆవిడ పేరు, హనుమాన్ అంజనాసూనుహు, అంజన కొడుకు కనుక ఆంజనేయుడు. మనకు తెలియక దానికి స్త్రీలింగం నీ ఉంటుందనుకుని నీగా మార్చాం, కాబట్టి అంజనపుత్ర అనండి, అంజనాపుత్ర అనండి, అంజనీ అనే పదం ఉండదు. అంజని అంటే అది అసలు సంస్కృతంలో శబ్దమే ఉండదు, ఈ రోజు నుంచి శబ్దాన్ని సంస్కరించుకోండి. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే ఇలాంటి అపశబ్దములు చాలా వచ్చి పడ్డాయి. ఈ అపశబ్దములతోటి తెలియకుండానే మనం పొందవలసినంత ఫలం పొందడం లేదు. కొన్ని శబ్దములు ఉచ్చరించటం వల్ల రావలసిన ఫలితం రాదనమాట. ఈరోజు నుంచి హనుమాన్ అంజనాసునుహు దృష్టిలో పెట్టుకుని అంజనపుత్ర పవనసుతనామ అనండి, అంతేగాని అంజనీ అనకండి, అంజనా దీర్ఘం అన్నమాట. ఆంజనేయుడు మహావేగంగా వెళ్ళగలడు, ఎంత వేగంగా వెళ్ళి అక్కడ పువ్వులు తెస్తాడో అంత వేగంగా వెనక్కి రాగలడు. వెళ్ళడం రావడం ఈ రెండు అత్యంత వేగముగా చేయు హనుమంతుణ్ణి ఈ పనికి మనం నియోగిద్దాం, పురమాయిద్దాం అనగానే రాముడు హనుమంతుడికే చూశాట. రామచంద్రుడి ఆజ్ఞ శిరోధార్యం, ఆయన చెప్పిన పని తక్షణం చేస్తానన్నాడు ఆయన. పరమభక్తుడు హనుమంతుడు అంటే, హనుమంతుడి లాంటి ఏకాంత భక్తులు దాసులు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారు. రాముడి అదృష్టం హనుమంతుడు దొరకడం, హనుమంతుడి అదృష్టం రామచంద్రుడు దొరకడం. మంచి శిష్యుడు గురువుకి దొరికితే, గురువు గారు శిష్యుడికి దొరికితే ఈ ఇద్దరు అదృష్టవంతులట. రాముడు హనుమంతుడి బంధం లాంటి బంధం చాలా అరుదుగా ఉంటుంది. తెల్లవారింది, ఆశ్వయుజమాసం శుక్లపక్షం పాడ్యమీ తిథి, ఆ ప్రతిపత్తి తినాడు. పరమ పవిత్రమైన ఋష్యమోక పర్వతం మీద పైనుంచి కిందకి దబ దబా ప్రవహిస్తున్న శలయేట్లో హాయిగా స్నానం చేశాడు రాముడు. సంకల్పపూర్వకంగా స్నానం చేసి వస్త్రాలు ధరించాడు. పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. హనుమంతుడు పుష్పాల కోసం బయలుదేరాడు. ఉదయం పూట పూజలు పువ్వులు వాడక్కర్లా, ఇది గంధమాదన పుష్పాలు, సౌగంధిక పుష్పాలు. అప్పుడు ఉదయం పూట రకరకాల మందారాది పుష్పాలతో పూజ చేసి సాయంకాల పూజ వేళ, రాత్రి పూజ వేళ సహస్రార కమలములతో పూజ చేస్తాడు ఆయన. అందువల్ల హనుమంతుడు రాముడు పూజ ప్రారంభించగానే మహావేగంగా ఎగురుకుంటూ ఎక్కడి ఋష్యమోక పర్వతం, ఎక్కడి బదరి, అక్కడికి వెళ్ళాడు ఆయన. ఋష్యమోక పర్వతం కర్ణాటకలో ఉంది. ఈ కర్ణాటకలో హంపి విజయనగర క్షేత్రం దగ్గర ఉన్న ఋష్యమోక పర్వతం దగ్గర నుంచి ఎగురుకుంటూ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు, బదరీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎత్తైన హిమాలయ పర్వతాలలో సౌగంధిక పుష్పాల సరోవరం దగ్గరికి వెళ్ళాడు. యక్షరాజు కుబేరుడు ఈ పువ్వులకి కాపల కాస్తాడు. కుబేర, రామచంద్రుడు లోక సంరక్షణ కోసం, రావణ వధ కోసం, విజయం పొందడం కోసం అమ్మని పూజిస్తున్నాడు. ఆ పూజకి పువ్వులు కావాలి. ఆ పువ్వులు కోసుకోవడానికి యజమానివి గనక నీ అనుమతి కావాలి అనగా మారు మాట్లాడకుండా పట్టుకెళ్ళు, రాముడు పూజ చేస్తూ ఉంటే పువ్వులు కోసుకోమని నేను అనుమతి ఇవ్వడమా, ఈ చరాచర జగత్త పరమాత్ముడిది, కావలసిన పువ్వులు కోసుకున్నాడు యక్షరాజు కుబేరుడు. హనుమంతుడు పువ్వులు 1008 లెక్క పెట్టి కోశాడు, రాముడికి పట్టుకొచ్చాడు. పాడ్యమి నాడు పూజ, శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్యే నమః అని నమః అనేటటువంటి క్రియాపదమును చెబుతూ ఉండగా నారద మహర్షి ఒక్కొక్కసారి నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క పువ్వు అమ్మ దగ్గర పెట్టేవాడు. ఆయన ఎప్పుడు పూజ చేసేటప్పుడు డుబ్బు డుబ్బు డుబ్బుని వేగంగా చదవకూడదు, మెల్లగా చదవాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, నమః అన్నప్పుడు ఒక పువ్వు అక్కడ పెట్టాలి. ఇక మహావేగంగా శ్రీమాత్రే నమః ఓం, ఓం అనేది ముందు పోయి వెనక్కి వస్తుందన్నమాట. శ్రీమత్ సింహాసరేశ్వరి నమ ఓం అంటే ముందు చెప్పవలసిన ఓంకారం చివరికి చెప్పి అసలు ఓంకారం చెప్పవలసిన చోట చెప్పకపోతే ఈ డబా 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 చదువుతూ ఉంటే సహస్రనామంలో ఉండదు అది, నాకు ఏం చెబుతున్నారో తెలియదు ఒక్కో చోట అనమాట. అక్కడ గొడగొడ శబ్దం తప్ప మరొకటి వినబడకపోతే ఆ గొడగొడకు గుండె దడదడలాడి అమ్మవారు పారిపోతుంది మనము పారిపోతుంది, అందువల్ల మనకి రావాల్సిన ఫలితం రావటం లేదు ఇలా అన్నానని ఏమనుకోవద్దు, చక్కగా స్పష్టంగా పలకాలట. పూజ గురించి వివరం చెప్పారు కదా, దేవీ భాగవత ప్రారంభంలోనే నాయనలారా అర్చన చేసేటప్పుడు ఎవరో తనువుకొస్తూ ఉంటే పారిపోయే దొంగలాగా చదవకండి అన్నాడు ఆయన. మాధుర్యం చక్కగా ఉండాలి, కంఠం మరీ వేగంగా చదవకూడదు. అలాగని మరీ మెల్లగా శ్రీ మాత్రే నమః అని పీక్కుంటూ చదవకూడదు. ఎంత వేగంగా చదవాలో అంత వేగంగా చదవాలి. అతి వేగము పరికిరాదు, మరీ మెల్లగా చదివితే అది అనర్థం అన్నమాట. అథ చతుర్థోధ్యాయ, ఇలా పారాయణ చేస్తే 3 ఏళ్ళు పడుతుంది దేవి భాగవతానికి. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారన్నమాట. లాగానం పేకానం కర్లా, ఎక్కువ వేగము ఇవన్నీ పనికిరావు, తరువుకి వచ్చినట్టు ఉండకూడదు, అతి స్వల్పంగా చదవకూడదు, ఆ కంఠంలో ఉచ్చారణ స్పష్టత ఉండాలి, మింగేయకూడదు, ఇవన్నీ నియమములు. మహాత్ముడు నారదుడు ఆయనకు ఒకటి చెప్పాలా, ఏ నామమును ఎలా ఎంత స్పష్టంగా ఉచ్చరించాలో ఆయనకి తెలుసు. ఆ పుణ్యాత్ముడు నమః అంటే నమః అన్నప్పుడు మాత్రమే ఒక తామర పువ్వు పెట్టేవాడు ఆయన. తామర పువ్వు పెట్టడానికి నామానికి సంబంధం లేకుండా పూజ చేయకూడదు అన్నమాట. వీడు నమః అంటే వీడు అక్కడ భార్యతో కబుర్లు చెప్పుకుంటూ కొంతమంది అయిపోయాక అప్పుడే నమః అన్నారా అంటే అది పూజ ఎలా అవుతుంది? ఎంతో నియమం నిష్ఠ పాటిస్తూ పూజ చేశాడు రాముడు. మొదటి రోజు గడిచింది, నివేదనలు పూర్తయ్యాయి, మంగళహారతి అయిపోయింది, ఆఖరణ రాముడు నారదుడు ఇద్దరూ కలిసి మంగళహారతి పాడితే ఆ హారతి పాట విన్నటువంటి వాళ్ళ హృదయాలు అవ్యక్తానందంతో నిండిపోయాయట. నారదుడి కంఠం ఎలా ఉంటుందండి, మహామాధుర్యం అది. ఆ నారదుడికి తోడుగా రామచంద్రుడు కూడా పాడేవాడు, ఒక ఆయన ఆదినారాయణుడు, ఒక ఆయన నారాయణ భక్తుడు. ఆ ఇద్దరు పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే ఆ పూజ ఎలా ఉంటుంది, అందులో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల మాధుర్యం ఎలా ఉంటుందో మనం చెబితే అర్థం కాదు, ఒక్కసారి మానసికంగా ఊహించుకోవాలన్నమాట. ఇలా వరుసగా 7 రోజుల పాటు నిర్విఘ్నంగా రోజు హనుమంతుడు పువ్వులు తేవడం, నారదుడు మంత్రములు చదవడం, మంత్రవయ్యాక నమః అన్నప్పుడల రాముడు పుష్పం పెట్టడం ఇలా జరిగాయి. చక్కగా వేళకి ధూపదీప నైవేద్యాలన్నీ జరిగాయి, మంగళహారతి పళ్ళాలన్నీ బాగా జరిగాయి, ఏ కార్యక్రమం లోటు లేకుండా సాగింది. ఇక అష్టమి వచ్చింది, దుర్గాష్టమి తిథి. ఇదంతా గిరవు కొండ మీద జరిగిందన్నారు, ఋష్యముఖ పర్వతం మీద జరిగిందని దేవీ భాగవతం తృతీయ స్కందం చెప్పింది. ఇప్పుడు కొండ మీద 8వ రోజు పూజ మొదలయ్యింది. రోజులాగే హనుమంతుడు పువ్వులు తెచ్చాడు. సాయంకాలం వేళ మళ్ళీ స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి పవిత్ర వస్త్రాలు, సంధ్యా సమయమునకు పూజ కూర్చున్నాడు రాముడు. నారద మహర్షుల వారు ఒక పక్కన ఆసనం వేసుకుని దర్భాసనం వేసి కూర్చున్నారు. ఆ రోజు అష్టమిట. అష్టమి అంటే అమ్మకి చాలా ఇష్టం కదా, అటువంటి అష్టమి తిథి ఆ రోజు అన్నమాట. ఇక ఇప్పుడు అన్ని పూజలు, విఘ్నేశ్వర పూజ పూర్తయ్యింది, ఉపచారాలు షోడశోపచారాలు అయిపోయాయి. అయ్యాక ఇప్పుడు నామస్మరణ మొదలుపెట్టాడు, ఆయన మంత్రోచ్చారణ మొదలుపెట్టాడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః రాముడు నమః అన్నప్పుడు ఒక పువ్వు పెట్టాడు. ఇలా క్రమంగా పుష్ప పూజ సాగింది. ఇంకా చిట్ట చివర 2 నామములు మిగిలాయి. ఈ 2 మంత్రములకు 2 పువ్వులు కావాలి. తేరా చూస్తే నామములు అంటే మంత్రనామములు 2 మిగిలాయి, పువ్వులు 2 తగ్గాయి, 2 పువ్వులు లేవు, సరిగ్గా 2 తగ్గాయి. రోజు సరిపోయే 1008 ఈ అష్టమి నాటికి వచ్చేసరికి అష్టకష్టాల్లాగా ఇదేం కష్టమో 2 పువ్వులు తగ్గాయి. వెంటనే రాముడు నారదునికే చూశాడు. నారదుడు తెల్లబోయి, రామా పూజ చిట్ట చివరి దాకా ఒకే విధంతో సాగాలి, రోజు పువ్వులు సరిపోయాయి, ఈరోజు 2 పువ్వులు తగ్గాయి, ఇలా 2 పువ్వులు కొరత పెట్టి పూజ చేయటం పాపం. ఒకవేళ పువ్వులు లేకపోతే ప్రారంభంలోనే యథాశక్తి అనేవాడిని నేను, కానీ మనం సంకల్పంలో 1008 పువ్వులతో పూజ చేస్తామని చెప్పాము. సంకల్పంలో ఏది చెప్పామో అది నెరవేర్చాలండి. ఒకసారి మాట అన్నామంటే మాట నిలబెట్టుకోవాలి, లేదా అసలు సంకల్పమే చెప్పకూడదు. ఇవాళ ఈ 2 పువ్వులు వెయ్యకపోతే మొత్తం పూజ అంతా భ్రష్టత్వం పట్టినట్టే, పూజ పాడైపోయినట్టే, దానివల్ల మనకి రావలసిన పని రాదు, పైగా విరుద్ధ ఫలితం రావచ్చు, వ్యతిరేక ఫలితం రావచ్చు. ఎలా అన్నట్ట, పోనీ నేను ఇప్పుడు లేచేళ్ళి 2 పువ్వులు తేవచ్చా అంటే పూజలో కూర్చున్నవాడు లేవకూడదు. ఎప్పటికిప్పుడు హనుమంతుడు వెళ్ళి పువ్వులు తేవడం కుదరదు, ఎందుకంటే సంధ్యా సమయంలో ఆ పువ్వులు ముడుచుకుపోతాయి. ఉదయం పూట పువ్వులు తెప్పాలి తప్ప సాయంకాలం తేకూడదు. కాబట్టి పువ్వులు ఇప్పటికిప్పుడు హనుమంతుడు వెళ్ళి తేలేడు. ఎప్పుడూ వచ్చేదాకా అయ్యి వచ్చేదాకా అమావాస్య ఆగదు, పువ్వులకి మధ్యలో రాముడు లేవకూడదు. ఎలా ఇప్పుడు పూజ మొత్తం అంతా పాడైపోతుంది అని నారదుడు ఆవేదన వెలిగొచ్చాడు. రాముడు తెల్లబోయి, ఇన్ని రోజులు హాయిగా సాగేది పూజ, ఈ అష్టమి నాటికి వచ్చేసరికి ఈ కష్టమే పెట్టరా బాబు అనుకుని హనుమంతుడిగా చూశాడు. అయ్యా నాయన ఇదేనా కోతి బుద్ధి అన్నట్టుగా. సీతాదేవి కూడా అలాగే అంది తర్వాత, కపిత్వం హరియోతప, ఇది నీ కోతి బుద్ధి అందిట హనుమంతుడిని. అప్పుడప్పుడు భగవంతుడు ఈ భగవంతుడు దెప్పుతూ ఉంటాడు. వాళ్ళు దెప్పుకుంటే పర్వాలేదు, మీరు దెప్పకండి, మనం దెప్పితే ముప్పు. రాముడు కాబట్టి ఆయనకి ఏమనిపించదు. రాముడు అలా చూడగానే, రామరామ నేను నీ దాసుణ్ణి, నీవు చెప్పిన పని చెప్పినట్లు చేస్తాను, 1008 అంటే 1008 తెచ్చాను, లెక్కల్లో నేనేం పూరు కాదు, అయ్యా మే మ్యాథమెటీషియంత. అయ్యా హనుమంతుడు ఎంత పండితుడండి, నవవ్యాకరణ పండితుడు, సకల శాస్త్రాల్లో కోవిదుడు, గణిత శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అవన్నీ ఆయనకి వేళ్ల మీద లెక్క పెట్టే శాస్త్రాలు. అంతటి పండితుడు పోనీ లెక్క ఏమైనా తప్పు పెడతాడా? పోనీ మనలాంటి వాళ్ళు శిష్యులైతే, నా శిష్యులు చాలామంది ఉంటూ ఉంటారు, 10 రూపాయలు కట్టిస్తే ఓడేమో 80 ఉన్నాయంటాడు, ఓడు 90 అంటాడు, ఓడు 100 అంటాడు, చివరికి ఏంటో తెలియదు నాకు, ఇంతకీ ఎవరు లెక్క కరెక్టో తెలియదు. చివరికి మళ్ళీ నేను లెక్కెట్టుకుంటే ఈ 3 పెట్టింది తప్పే, అది 88 ఉంటాయి. అలాగా ఒక్కొక్కడు ఒక్కొక్క లెక్క చెబితే ఉపయోగం ఉంది. అలాంటి లెక్కలు కావు, హనుమంతుడు లెక్క పెట్టాడంటే ఖచ్చితంగా లెక్కలెక్కే, 1008 లెక్క పెట్టి సౌగంధిక పుష్పములు సహస్రార కమలములు తెచ్చాను, మరి 2 ఎందుకు తక్కువ వచ్చాయో తెలియదు అన్నాడు హనుమ. హనుమంతుడి మాట అసత్యం కాదు కదా, రాముడికి హనుమంతుడు అంటే అంత నమ్మకం. హనుమంతుడు మహాత్ముడు, ఆయన చెప్పిన పని చిత్తశుద్ధితో చేస్తాడు. మన భక్తుల్లాగా అప్పుడప్పుడు 6:30 రమ్మంటే 8 రాడు కదా ఆయన. కాబట్టి హనుమ నువ్వు తెచ్చిన దాంట్లో లెక్కలో తప్పులేదు, మరి ఏం జరిగిందో మధ్యలో జారిపోయాయి అంటే నువ్వు కట్టగట్టాక జారవు, ఇదంతా ఏదో విచిత్రంగా ఉంది అని రాముడు నారదునికి వేసి తిరిగి, నారద పూజ ఆగడానికి వెళ్ళలేదు, నువ్వు నామాలు చదివి అన్నట్ట. నామం చదివిన తర్వాత నమః అన్నాక అక్కడ పువ్వు వెయ్యాలి కదా అన్నట్ట. పువ్వు సంగతి నేను చూసుకుంటాను, పువ్వు నాది, నువ్వు మంత్రం చదువు అన్నాడు. సరే, రాముడంతా గ్యారంటీ కార్డు ఇచ్చాక ఇంక నేనెందుకు చదవకూడదు అనుకునేనా. శ్రీ శివాయ నమః అనుకుంటూ మొదలుపెట్టాడు ఆయన. ఇలా ఒక నామం మంత్రోచ్చారణ చేశాడో లేదో రాముడు ఏం చేశాడో చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. రాముడికి క్షణాల్లో ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఇక్కడ తామర పువ్వులు ఇవ్వాలి, 1000 రేకుల తామర పువ్వులు ఇవ్వాలి. 2 పువ్వులు తగ్గాయి, ఆ 2 పువ్వులకి బదులుగా నా దగ్గర ఉన్నాయి 2 పువ్వులు. నన్ను లోకమంతా రామః కమలపత్రాక్షః సర్వసత్వ మనోహరః, రాముడు తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు అని జగత్తు నన్ను ప్రశంసిస్తోంది. మా అమ్మ కూడా పద్మాక్ష అని పిలిచేది, అంటే నా కళ్ళే తామర పువ్వులు. ఈ లౌకికమైన తామర పువ్వులు లేకపోతేనే నా కళ్ళునే తామర పువ్వులు ఉన్నాయి కదా, అందువల్ల మంత్రం చదివే అన్నాడు ఆయన. ఆయన వరుసగా 2 నామాలు చదవగానే 2 కళ్ళు ఇలా టక్కన పీక అమ్మవారి పాదాల దగ్గర వేసేసాడు ఆయన. వెంటనే దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు, అంతలోనే హాహాకారాలు చేశారు. ఆ విగ్రహం పెటిల్లిని పగిలిపోయింది. అమ్మవారి విగ్రహంలో నుంచి జగన్మాత లలితాపరా భట్టారిక వేలాది చేతులతో, వేలాది పాదాలతో, వేలాది శిరస్సులతో, అపూర్వ అలంకారాలతో ప్రత్యక్షమై రాముడి కళ్ళు ఇలా నిమిరింది. వెంటనే కళ్ళు యథాతథంగా వచ్చేసాయి రామచంద్రుడికి. రాముడు అమ్మ స్వరూపుడు గనక ఆయన కళ్ళు ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇద్దాం అనుకుంటే ప్రమాదం సుమా. ఇక్కడే రాశారు కాళికా పురాణంలో, రాముడిచ్చాడని రాముడిని ఆదర్శం చేసుకుని మీరు ఇవ్వకండి. రాముడి స్థాయి వేరు, నీ స్థాయి వేరు. నువ్వు కళ్ళు పీక్కుంటే పుళ్ళు పడతాయి తప్ప మళ్ళీ కళ్ళు తిరిగి వస్తాయి లేదో తెలియదు. అంటే అంత భక్తి ఉండాలి, అంత శ్రద్ధ ఉండాలి, ఆ కాలం వేరు, ఆ విధానం వేరు. పరశురాముడు తల్లిని నరికాడు కదా, సోదరులు నరికారు కదా అని తండ్రి చెప్పినా నీవు ఆ పని చేయకూడదు అన్నాడు లేదా భాగవతంలో? అతడు చంపేననుచు అనుజుల తల్లిని చంపరాదు అని భాగవతంలో స్పష్టం చేశారు. కొన్ని నియమాలు కొంతమందికి, అందరూ ఆ పని చేయడానికి వీల్లేదు, అంత స్థాయి మనకు లేదు కనుక. ఇప్పుడు అమ్మ ప్రత్యక్షమై రాముడికి కళ్ళిచ్చి, ఓ దేవతలారా, వానరులారా, నారద, అందరూ వినండి, నేనే రాముడు, రాముడే నేను, శ్రీరామో లలితాంబిక అందావిడ. అది భగవంతుడు విష్ణుమూర్తి రూపంలో ఉన్నది అమ్మే, అమ్మ రూపంలో ఉన్నది విష్ణువే. అందుకే చాలామందికి తెలియక ఇంతమంది దేవతలు ఏమిటంటారు, ఇన్ని రూపములతో ఉంటుంది కానీ జగదంబయే స్వామి, స్వామియే అమ్మ. అందుకే ఇక్కడ పాఠాంతరాలలో శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్యామలాదేవి అనే దేవి కృష్ణుడి రూపంలో అవతరించింది, లలితాంబిక రాముడి రూపంలో అవతరించింది. అందుకే రాముడికి అమ్మకి తేడా లేదు. కాబట్టి అమ్మని రాముడు ఉపాసించి అమ్మకి తన కళ్ళు ఇవ్వగలిగాడు. అమ్మ మళ్ళీ ప్రత్యక్షమై ఆయనకి నేత్రాలు ఇచ్చింది. నాయన, వాసుదేవుడు అనే పేరుతో నీ రూపంలో విహరించేది నేనే, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే రుద్రుణ్ణి. ఈ రూప సమస్త లోకాలలో ఉన్న వసువులు, ఆదిత్యులు, స్వర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ నేనే. ఇన్ని ప్రాణుల రూపంలో ఉన్న నేను నీ రూపంలో ధర్మ సంరక్షణ కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాను. అందులో ఇది పరిపూర్ణ మానవ అవతారం, మర్యాద పురుషోత్తమ అవతారం. ఈ అవతారంలో నువ్వు దుష్ట శిక్షణ చెయ్యి, శిష్ట రక్షణ చెయ్యి. ఎప్పుడు ఏకపత్ని వ్రతత్వం చాలా మంచిది అని లోకానికి చాటడం కోసం నువ్వు అవతరించావు. శీఘ్రకాలంలో ఈ వానరుల సాయంతో సీత ఎక్కడుందో తెలుసుకుని లంకా నగరం మీదకి దాడికి వెడతావు, రావణాదుల్ని సంహరిస్తావు, సీతని తిరిగి భారీగా స్వీకరిస్తావు. ఏకాదశి వర్ష సహస్రాణి, 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేస్తావని అమ్మే చెప్పింది. అందుకే మనకి రామాయణంలో కూడా దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరములు, దశవర్ష శతాని అంటే 10 వందలు, 10 వందలు అంటే 1000, 10,000 ప్లస్ 1000 కలిపితే 11,000 సంవత్సరములు రాముడు సోదరులతో ఈ భూమండలాన్ని పరిపాలించాడు, రాజ్య పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన కాలం అంతా అపూర్వంగా ఉండేది. అందుకే ఎప్పటికి కూడా ఎవడైనా బాగా పరిపాలన చేస్తే రామరాజ్యం అన్నారు తప్ప ఇంకో రావణ రాజ్యం అని లేదు, విభీషణ రాజ్యం అని లేదు, కిష్కింధ రాజ్యం అలా. ఎప్పటికీ రాజ్యం అంటే రామరాజ్యమే, రామరాజ్యమే, రామరాజ్యమే. రాముడికి సాటి వచ్చే రాజు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు. ఈ ప్రసిద్ధి నువ్వు పొందుతావు, 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేస్తావు, శత్రు సంహారం చేస్తావు, తిరిగి ఆ తర్వాత నాలో లీనమైపోతావు. నేనే నీ రూపంలో నారాయణ రూపంలో వైకుంఠంలో ఉంటాను. ఏమి భక్తి, ఏమి శ్రద్ధ! నేను కావాలని హనుమంతుడు 1,008 పువ్వులు తీసుకొస్తే 2 పువ్వులు మాయం చేశాను. మాయం చేస్తే రాముడు ఏం చేస్తాడు? రాముడు బొట్లో పడతాడా, లేక ధైర్యంతో అర్చన కొనసాగిస్తాడా అని నిన్ను పరీక్షించడానికి ఆ పువ్వులు మాయం చేసింది నేనే. లేకపోతే హనుమంతుడు లెక్కలో తేడా ఉంటుందా? నేను పువ్వులు మాయం చేసినా నువ్వు ఏమాత్రం కంగారు పడకుండా పుష్పాలకు బదులుగా నేత్ర పద్మాలు ఇచ్చావు, పద్మములకు బదులుగా నయన పద్మములు ఇచ్చావు. ఇది భక్తి అంటే. భక్తి ఏ పనైనా చేయిస్తుంది. భక్తి కలిగిన వాడికి అసాధ్యం లేదు. భక్తి కలిగిన వాడికి కార్యములలో విజయం లభిస్తుంది. కాబట్టి నీకు ఈ రోజు నుంచి విజయం లభించుగాక. రేపు రాబోయే కార్తీక మాసంలో నువ్వు యుద్ధరంగానికి ఎడతావు, నీకు విజయం లభిస్తుంది అని చెప్పగానే మొత్తం దేవతలంతా రాముడి మీద, అమ్మ మీద పూలవర్షం కురిపించారు. అమ్మ యథాతథంగా మళ్ళీ మాయమైపోయింది, విగ్రహం విగ్రహం కింద వచ్చింది. అష్టమి నాటి పూజ అంత అపూర్వంగా సాగింది. ఆ తర్వాత రాముడు నవమి పూజ, విజయదశమి పూజ చేశాడు. విజయదశమి నాడు రాముడు అమ్మని పూజించి ఈ విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తుంగభద్రా నదిలో, ఎప్పుడు కూడా కిష్కింధకి దగ్గరలోనే ఉంది, ఋష్యమూఖ పర్వతానికి చాలా దగ్గరలో ఉంటుంది తుంగభద్రా నది, అందులో నిమజ్జనం చేశాడు రాముడు. ఆ మాట దేవీ భాగవతం చెబుతున్నది, కాళికా పురాణం చెబుతున్నది. ఆయన నిమజ్జనం చేశాడు. ఆ తర్వాత హనుమదాదులు మాసం గడువు తీసుకుని వెళ్ళారు. హాయిగా సీతను చూశారు. రామాయణమే మారిపోయింది, సీతారాములు కలుసుకున్నారు. రాముడంతటి వాడు పూజ చేసి అమ్మ అనుగ్రహం పొంది, పైగా శమివృక్షానికి కూడా పూజ చేశాట ఆయన. అమ్మ పూజ అయ్యాక విజయదశమి నాడు జమ్మి చెట్టుకు కూడా పూజ చేశాడు. అందుకే రామస్యాక్లిష్టకర్మిణి అని శ్లోకం. ఎవరు మార్చేశారో తెలియదు కానీ విజయదశమి నాడు ఒక శ్లోకం ఉంది. మంత్రశాస్త్రాలన్నిటిలో అదే శ్లోకం ఉంది. కావాలంటే ప్రామాణిక పండితులను అడగండి, ఆ శ్లోకం మీకు పంపిస్తాను. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్యాక్లిష్టకర్మిణి, అది శ్లోకం. దాన్ని రామస్య ప్రియదర్శినిగా మార్చారు మహానుభావులు. అసలు నిజానికి రామస్య ప్రియదర్శిని ఏ పురాణంలో, ఈ మంత్రశాస్త్రాల్లో లేదు. మంత్రశాస్త్రాల్లో రామస్య అక్లిష్టకర్మిణి, రాముడికి సులభముగా పనిచేసి పెట్టావు అంటే రాముడి భార్యను అందజేసావని ఉందన్నమాట. రాముడు జమ్మికి ప్రదక్షిణ చేశాడు, ఆ తర్వాతే ఆయన అమ్మనుగ్రహం సంపూర్ణంగా పొందాడు. ఇది ఈ కథ చాలా గొప్ప కథట. ఈ కథకి విజయ కథ అని పేరు పెట్టాడు వ్యాసుడు. రాముడికి విజయం తెచ్చిపెట్టిన కథ. అమ్మవారు ఆయనకి పూజ విజయంగా పూర్తయ్యేలా చేసి, విజయవంతంగా పూజ చేయించుకుని ఆయనకి విజయాన్ని ప్రసాదించినటువంటి కథ. అందుకే ఈ కథ రామకథ, రామాకథ, విజయ కథ, దివ్య కథ అని ప్రసిద్ధికెక్కింది. యశృణోతి నరో భక్త్యా, యశృణోతి నరో భక్త్యా దేవ్యాశ్చరితముత్తమం సభోక్త్వా విపులాన్ భోగాన్ ప్రాప్నోతి పరమం పదం. ఈ కథని శ్రద్ధతో వింటే, భక్తితో వింటే అన్నాడు. ఇక్కడ వాడిన పదం వినాలి, యహ, ఎవడు శృణోతి వింటాడో. మళ్ళీ వింటాడో అనకుండా భక్త్యా అన్నారు. యశృణోతి నరో భక్త్యా, ఏ నరుడు భక్తితో ఈ కథ వింటాడో అటువంటి వాడికి యావజ్జీవితం సకల శుభాలు కలుగుతాయి. ఈ దేవీ చరిత్రం అత్యుత్తమ చరిత్రం, చాలా గొప్ప చరిత్ర. ఈ చరిత్రని భక్తితో వింటే ఈ లోకములో సకల భోగాలు అనుభవిస్తాట. విపులాన్ భోగాన్ అంటే అన్ని భోగములు, ఆ భోగం ఈ భోగం కాదు. ఒక మనిషికి ఎన్ని రకాల సుఖాలు ఉంటాయో అన్ని సుఖాలు అనుభవిస్తాడు. శరీరం విడిచిపెట్టాక ప్రాప్నోతి పరమం పదం, ఉత్తమ పదం పొందుతాడు. పరమ పదవి అంటే మోక్షం, సాక్షాత్తు అమలోకానికి వెళ్ళిపోతాడు. అంత గొప్ప కథ. ఈ కథని అనేక బీజములతో, అనేక రకాల భక్తికి సంబంధించినటువంటి మంత్రములతో వ్యాసుడు రాశాడు. అందుకే ఈ కథలో ఉన్న ప్రతి శ్లోకం ప్రత్యక్షణం ఒక మంత్రం.
ఈ కథంతా వేదస్వరూపం, ఈ కథంతా మాతృస్వరూపం, ఈ కథంతా ధర్మస్వరూపం, సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం, అనంతస్వరూపం. అందుకే ఈ కథకున్నంత ఉత్తమ స్థాయి ఇంక దేనికి లేదన్నాడు. ఎక్కడి రాముడి కథండి మరి, రామచంద్రుడు అంతటి వాడు అమ్మని పూజించి కళ్ళు ఇవ్వడం అంటే మాటల. అందుకే ఈ కథను మీరంతా శ్రద్ధగా విన్నారు, అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఎంత శ్రద్ధ ఉంటే అంత బాగా ఫలితం వస్తుంది. ఈ కథంతా విన్న మహారాజు జనమేజయుడు ఆశ్చర్యపోయి కథ విన్నాక ఏమన్నాడు తెలుసా, విస్మితోస్మి అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యచకితుండైపోతున్నాను, బ్రహ్మానంద భరితుండవుతున్నాను. ఎంత గొప్ప కథ చెప్పావు నువ్వు. ఈ ప్రపంచానికి ధర్మమే మూలం. ఈ ధర్మమునకు నాలుగు పాదాలు ఉంటాయి. రాముడు ధర్మస్వరూపుడు కదా, రాముడి కథ కదా విన్నాడాయన, అందుకని రాముడే ధర్మం, ధర్మమే రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమునకు నాలుగు పాదాలు ఉన్నాయట. ఏమిటా నాలుగు పాదాలు? ధర్మస్య ప్రథమ పాద సత్యం ఏతత్ శృతేర్వచ. వేదములన్నీ ధర్మము నాలుగు కాళ్లతో తిరుగుతుందని, ధర్మమునకు మొదటి పాదం సత్యం అని చెప్పాయి. ఎవరు చెప్పారు? శృతే వచ, వేదవాక్కు, వేదములు చెప్పాయి. ధర్మం ఒక ఆవు లాంటిది. ఈ ధర్మం అనే గోవుకి నాలుగు పాదాలు ఉన్నాయి. ఈ గోవు అంటే ఇక్కడ ఆడదని కాదు, సంస్కృతంలో గోశబ్దమునకు ఎద్దు అని కూడా అర్థం. సుమా ఓకారాంతఃపుల్లింగ గోశబ్ద, గోవు అంటే అర్థం ఇటు ఆవు అని అర్థం, ఇటు ఎద్దు అని అర్థం. ధర్మం వృషభ రూపంలో ఉంటుంది, ధర్మదేవత ఎప్పుడు ఎద్దు రూపంలో ఉంటుంది. ఈ ఎద్దుకి నాలుగు కాళ్ళు ఉంటాయి. ఈ నాలుగు కాళ్ళల్లో ఒకటి ఏమిటి? సత్యం. మరి రెండోది ఏంటి? ద్వితీయస్తు తథా శౌచం. మూడవది శౌచము, శుచి, పవిత్రముగా ఉండుట. శరీరము మనస్సు పవిత్రంగా ఉంచుకుంటే దానికి శౌచమని పేరు. ప్రొద్దుటే లేవడం, ముఖ ప్రక్షాళన అదులు చేసుకోవటం, శుభ్రంగా స్నానం చేయటం, ఒంటి మీద ఏమాత్రం కుళ్ళు చెత్త లేకుండా బాగా తోముకొని చెమట కంపు లేకుండా చేసుకోవాలి. మనం ఎవరి పక్కనన్నా కూర్చున్నామంటే ముఖానికి సుఖంగా ఉండద్దటండి. ఒక్కొక్కటి చెమట కంపుతో భయంకరంగా వస్తాడు మన దగ్గరికి. వాడు నోరిలా ఇప్పాడా 10 ఏళ్ల క్రితం మొహం కడుక్కుని ఉంటాడు మహానుభావుడు. ఆ వాసనంతా మన ముక్కుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, ఘాటుగా వెళ్ళిపోతూ ఉంటే ఓ పూట పూటంతా స్పృహ పడిపోతాం అన్నమాట. అందుకనే పెద్దలు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఇలా నోటికి చేతులు అడ్డం పెట్టుకుని మాట్లాడన్నారు. నోటికి చేతులు అడ్డం పెట్టుకుంటే ఆ 10 ఏళ్ల సువాసన మనకి రాదు. కాబట్టి ఎప్పుడు నోరు శుచిగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా స్నానము చేయుట, కుళ్ళు వాసన లేకుండా చూసుకునుట, నోటి దుర్వాసన రాకుండా చూసుకునుట, ఇవన్నిటికీ శౌచము అని పేరు. అది కూడా వేళ తప్పకుండా స్నానం చేయాలి. ప్రొద్దుట 1 గంటకి స్నానం చేస్తే ఉపయోగం ఏంటి? పెందరాళ్ళే 1 గంటకల్లా స్నానం చేసి ఇచ్చాడండి అదొక ఆవిడ. పెందరాళ్ళే 1 గంటకి అదేమిటమ్మా ప్రొద్దున లేచి ఏం చేస్తామంటే, ఏం చేస్తాం ఏంటండి, పొద్దున్న లేచి స్నానం చేసేసాం అనుకోండి, ఆ తర్వాత వంట చేయాలా? వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తే మళ్ళీ చెమట పట్టదటండి అని చేత ఒకేసారి 1 గంటకి చేస్తాను అది. ఇంకా నయ్యం ఒకేసారి 100 ఏళ్ళు అయ్యాక చెయ్యమ్మా అన్నాను. ఒకేసారి 1 గంటకి స్నానం చేయటం లేకపోతేను అసలు స్నానం చేయకుండా పొయ్యి వెలిగించరాదు. స్నానము చేయకుండా ఏ అన్నం వండడాలు వంటి పదార్థాలు వండడం వంటివి చేయకూడదు, వంట చేయకూడదు అసలు. 1 గంటకి స్నానం చేయటం ఏమిటి అర్థం లేకుండా. కాబట్టి నిత్యం వేళ తప్పకుండా స్నానము చేయుట, సంధ్యావందనాదులు చేయుట, అంతో ఎంతో నైవేద్యాది కార్యక్రమాలు చేయుట, శరీరంలోంచి ఎప్పుడూ దుర్వాసన రాకుండా చూసుకునుట, ఇవన్నీ కలిపి శౌచము అంటారు. ఈ శౌచం పవిత్రత శరీరమునికే కాదు మనస్సుకు కూడా ఉండాలి. ఒక్కొక్కడు శరీరం బాగా శుద్ధిగా ఉంచుకుంటాడు, 30 సార్లు స్నానం చేస్తాడు, ఒంటికి సెంట్లు కొట్టుకుంటాడు, నోరు బాగా ఉంచుకుంటాడు, కానీ లోపలన్నీ కుళ్ళాలోచనలే. ఎప్పుడు ఎవడు కొంప కూలిపోతుందా, ఎవడి డబ్బులు ఎలా లాగేద్దామా అనుకున్నవాడు ఎంత స్నానము చేసి సువాసనతో ఉన్నా లోపల మనస్సు అంతా దుర్వాసన, అది మంచిది కాదు. కాబట్టి శారీరక మానసిక శుద్ధి ఉండాలి. మనస్సు చాలా గొప్పగా ఉండకపోతే ఎన్ని పూజలు చేస్తే ఏంటండి? కొంతమంది ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎలుగుబంటి లాంటి శరీరంతో, ఇంత శరీరం వేసుకూర్చుని ఇంత విభూతి పెట్టుకుని ఏదో రావణాసురుడు, హిరణ్యకశిపుడు, లేకపోతే మహిషాసురుడు లాగా పూజలు చేస్తారు వాళ్ళు కూడా. దుర్గా నవరాత్రుల్లో మహానుభావుడు పూజ చేసేవాడు ఏం లాభం? పెళ్ళాన్ని తిట్టేసేవాడు, తన్ని ఇయటం, బండభూతులు తిట్టేవాడు, ఈ ఇన్ని రకాల వ్యసనాలతో ఉన్నవాడు ఎన్ని పూజలు చేస్తే మాత్రం అమ్మవారి అనుగ్రహం పొందుతాడు? మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి. 10 మంది మంచి కోరుకోవాలి. ఎప్పుడు మానసికమైనటువంటి శుద్ధి శారీరక శుద్ధి కంటే గొప్పదట. కాబట్టి ఇటు మనస్సు పవిత్రంగా ఉండాలి అంటే మీలాంటి పుణ్యాత్మరు అనమాట. మీ మనస్సు చాలా మంచివని నా మనస్సును అనుకుంటున్నాను. ఇటు మనస్సు ఇటు శరీరము శుద్ధిగా ఉంటే శౌచం అంటారు. ఇది ధర్మదేవతకి 2వ పాదం. దయా పాదస్తృతీయక. ఇంకా మూడవ పాదం, ధర్మదేవతకు మూడవ పాదం దయా, జాలి. ఎవడైనా కష్టములలో ఉంటే వాడిని ప్రేమించడం కంటే అదృష్టం ఏముందండి? ఎప్పుడు ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళకి సాయం చేయాలి. మన శరీరములో ప్రాణం ఉన్నంత వరకు అంతో ఎంతో పరోపకారం చేయండి. పాపం ఒక ఆవు నానాయాత్ర పడుతోంది, దానికి ఎంత గడ్డి పెట్టండి. ఎవరో పాపం ఆడవాళ్ళు నేల మీద పడిపోయి ఉన్నారు, వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చండి. ఆడవాళ్ళు కదా, మగవాళ్ళు కూడా చేర్చండి. ఇలా ఎవరికైనా అంతో ఎంతో సేవ చేస్తే దానికి దయ అని పేరు. కష్టాలలో ఉన్నవాడిని చూడగానే మనస్సు కరిగిపోవాలి. కష్టం అనే మాట వినపడితే మన మనస్సు కరిగిపోవాలట. ఎవడైనా కష్టాల్లో ఉంటే ఐసర్ మధ్య నేను చెప్తే విన్నావా, బాగా కష్టాలు అనుభవించావు అని పళ్ళు పటపట కొరికి ఇలాగే అయిపో అని అనకూడదు పొరపాట్లు కూడా. కొంతమందికి అదొక ఆనందం, పైశాచిక ఆనందం. ఎవడన్నా నాశనం అయిపోతే వాడికి ఎంత ఆనందం కలుగుతుందో. పాపం చాలా కాలం క్రితం ఒక ఆయనకు ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిందని మా దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు. చెప్పుకోగానే వాడి క్లాస్మేట్ ఒకడు, వాడు పక్కనే ఉన్నాడు. వాడు వెళ్ళిపోగానే, వాడు ఉద్యోగం పోయిందండి, ఈ పూట నేను హాయిగా నిద్రపోతానండి, సినిమాకి పోతానండి అన్నాడు. పాపం వాడు నానా యాదన పడుతుంటే మనం సినిమాకి వెళ్ళడం ఏంటంటే మహాపాపం. అది తెలుసో తెలియకో వాడితో మనకి విరోధం వచ్చింది. శత్రువైనా బాధపడుతూ ఉంటే మనం బాధపడాలి. రాముడు అలాంటి వాడు కాబట్టే రాముడిని ధర్మాత్ముడు అన్నారు. రాక్షసుల్ని బాణంతో కొట్టి తాటక ఒక నీచురాలు అందరి ప్రాణం తీస్తుందా, అందుకని తాటకని బాణంతో కొట్టి చంపేశాడు. ఆ తాతక బాణం దెబ్బతిని పడిపోగానే మాత్రం, అయ్యో ఎందుకే ఇన్ని పాపాలు చేసావు, నా బాణం దెబ్బ తగిలిందా, ఎంత గజగజలాడుతున్నావు అని తాటక చచ్చిపోతుంటే కూడా ఏడ్చాడు ఆయన. తాటక తాట తీసి అది బాధపడుతుంటే మళ్ళీ ఆయన బాధపడ్డాడు. అందుకే రాముడు కరుణామూర్తి. ఈ దయ ప్రతి ప్రాణికి అవసరం. దయని మూడవ పాదంగా చెప్పారు. ధర్మదేవతకి మొదటి పాదం ఏమని చెప్పాను, సత్యం. రెండవది శౌచం. మూడవది దయ. ఇక నాలుగవది దానం పాదశ్చతుర్థశ్చ పురాణజ్ఞా వదంతి వై. ధర్మదేవత యొక్క నాలుగవ పాదం దానము చేయుట. వీలున్నంత వరకు ఎవరికైనా మనకి తోచింది ఇవ్వాలి. అంటే ఉన్నదంతా ఖాళీ చేసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళాక బేరమని అడవద్దు. కాబట్టి దానము ధర్మదేవతకి నాలుగవ పాదం. ఈ విధంగా పౌరాణికులు చెప్పారు, వీలున్నంత వరకు దానం చెయ్యండి, పిసిరిగొట్టుతనం వద్దు. మనం నాశనం కాకుండా ఉండేంత వరకు ఎంత దానం చేస్తే అంత మంచిదనమాట. ఒక ఆయనకి 40,000 చేత వస్తే 40,000 ఖర్చు పెట్టి ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ తీసి మళ్ళీ దానం చేసేవాడు, అది మళ్ళీ దోషమాట. తన భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్రేకం వచ్చినప్పుడు టపాటపా దానం చేసి ఆ తర్వాత ఎందుకు చేసేందా అని ఏడవకూడదు. కాబట్టి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పిసిరుగొట్టుతనం లేకుండా యథాశక్తి దానం చేయాలి. ఈ దానము ధర్మదేవతకి నాలుగవ పాదం అనమాట. ఈ నాలుగు లేకపోతే ధర్మం ఉండదు. అటువంటి ధర్మస్వరూపుడైన రాముడు చేసిన పూజా విధానం విని మేము పులకించిపోయాం, బ్రహ్మానంద భరితులైపోయాం. ఈ ప్రపంచంలో ఒక్క విషయం మాత్రం బాగా చెప్పాడండి, వైష్ణవులలో వైఖానసులను ఉంటారట, వాళ్ళు చాలా గొప్పవాళ్ళని దేవీ భాగవతంలో చెప్పారు. వైఖానసాశ్చ మునయః నిస్సంగాః నిష్ప్రతిగ్రహాః. వైఖానసులు అనే పేరుతో అర్చకులు ఉంటారు. ఇప్పుడు మన రామాలయం అర్చకులు వైఖానసులు. వీళ్ళు నిష్ప్రతిగ్రహులని, నిస్సంగులని, విఖనసుడనే ముని నుంచి వచ్చారని, ఈ మహాత్ములు భగవంతుణ్ణి వాసుదేవుణ్ణి శ్రద్ధతో పూజించారని విన్నాను నేను. కారణం, రాముడి యొక్క అవతారం తత్వం వాళ్ళు తెలుసుకున్నారు. రామావతార తత్వం తెలుసుకున్న వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళు అవుతారు అని పొగిడారు. అంటే మొత్తం ధర్మాత్ములు అందరినీ పొగిడారు. ఇంకొంచెం ఎక్కువ పెద్దపీట దేవీ భాగవతం వైఖానసులకు వేసింది. కారణం, వైఖానసులు అంత నియమ నిష్ఠలతో అర్చన చేసేవారట. నిష్ఠ అంటే నిష్ఠే, దానం అంటే దానమే, ఎలా చేయాలో అలా చేసి అర్చన చేసి రాముడిని మెప్పించారు. అలాంటి రాముడి చరిత్ర ఆనందం కలిగించింది. ఇంకా చెప్పు నాకు, ఈ భూలోకంలో మానవులు ఏ కారణం చేత జన్మలెత్తుతూ ఉంటారు, జన్మ దుఃఖం నుంచి బయటపడడానికి అమ్మని ఎలా ఉపాసిస్తూ ఉంటారు, ఈ కథలు చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పాడు, మనిషి తాను చేసే పని నిస్సంగముగా చెయ్యాలి, ఆసక్తి లేకుండా చెయ్యాలి. అంటే ఏమిటో తెలిసిన, మనం ఒక 100 రూపాయలు దానం చేసినప్పుడు ఈ 100 రూపాయలు నేను చేస్తున్నాను, దీనివల్ల నాకు ఫలితం కావాలి అని కోరుకోకుండా ఉంటే దానికి నిస్సంగ దానం అని పేరు. నువ్వు ఫలితం కోరుకోకపోతే ఎక్కువ ఫలితం వస్తుంది, ఫలితం కోరుకుంటే దానివల్ల మళ్ళీ జన్మ వస్తుంది. పుణ్యం చేసినా పాపం చేసినా మళ్ళీ జన్మ వస్తుందండో. పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది, కొంచెం మంచి జన్మ వస్తుంది. మీరంతా పురాణాలు వినగలుగుతున్నారు, ఆలయాలకు రాగలుగుతున్నారు, పవిత్ర కార్యక్రమాలు చేయగలుగుతున్నారు, ఇది ఉత్తమ జన్మే, సందేహం లేకుండా. ఉత్తమ జన్మ అంటే ఇదే. ఈ జన్మ ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో మంచి పనులు చేశారు కనుక, కాకపోతే చేసేటప్పుడు నేను చేస్తున్నాననే ఓహు ఉంది కనుక ఈ జన్మ వచ్చింది. అదే దానము చేసేటప్పుడు ఇచ్చే నేను పరమాత్ముడే, పుచ్చుకునేవాడు పరమాత్ముడే, నేను ఇస్తున్నాననే అహంకారం నాకు లేకుండా ఇవ్వాలి అని మనస్సులో అనుకుని భగవంతుడికి ఇస్తున్నామని ఇచ్చేస్తే అప్పుడు ఆ దానము వల్ల మనకి లాభము నష్టము రెండూ పోతాయి, పోతే పునర్జన్మ ఉండదు, అప్పుడు వాడు ఉత్తముడు అవుతాడు. దానికి నిస్సంగ దానము అని పేరన్నమాట. ఎప్పుడు ఫలితం ఆశించకుండా చెయ్యాలి. అందుకే మన పురాణాలు ఏం చెప్పాయంటే ఏ పని చేసినా కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, నేను ఏ పనులు చేస్తున్నానో ఈ పనులన్నీ నారాయణుని కొరకు సమర్పిస్తున్నాను అంటే విష్ణువుకి ఇచ్చేస్తున్నాను, నాకేం సంబంధంలా, ఐ హ్యావ్ నో అటాచ్మెంట్, ఇలా అనుకున్నామంటే ఈ మొత్తం ఫలితం నారాయణుడికి వెళ్ళిపోతుంది. అప్పుడు నారాయణుడు ఏం చేస్తాడు, వాడు తన బాధ్యత అంతా నాకు ఇప్పించాడు, నాకే ఇచ్చాడు కాబట్టి ఈరోజు నుంచి వీడి బాధ్యత నాది అంటాడు ఆయన. ఇంకా మన బాధ్యత అంతా ఆయన స్వీకరిస్తాడు. ఇలా చెయ్యాలి. చెయ్యకపోతే మనిషికి అహంకారం వస్తుంది. అహంకారం అంటే ఏమిటనమాట, నేను చేస్తున్నాను, నేను గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను దాతని, నేను ఘనకార్యాలు చేస్తున్నవాణ్ణి, ఇలాంటి ఊహ వస్తే ఇక వాడికి పునర్జన్మ రావడం మొదలు పెడుతుంది. అలాగ అహంకారంతో అర్చనలు చేసి కశ్యపుడు అంతటి వాడు జన్మెత్తాడు. అనగానే కశ్యప ప్రజాపతికి ఎందుకు జన్మ వచ్చింది అని అడిగాడు. అయితే చెబుతున్నాను విను, చాలా కాలం క్రితం జరిగిన ఒక గొప్ప మాట, ఒకనొకప్పటి మాట. మహానుభావుడు కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. కశ్యప ప్రజాపతి గురించి మీకు తెలియదే ఉంది, ఆయన మొత్తం 13 భార్యల్ని వివాహం చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, సురస, మానవి, శ్యాన ఇత్యాదులు మొత్తం 13. ఈ 13 దక్షుడు యొక్క కూతుళ్ళు. ఈ 13ని వివాహం చేసుకున్నాడు ఆయన. ఈ 13లో పెద్దవాడి పేరు అదితి. ఏమండి, సమస్త లోకాలని పరిపాలించే కొడుకులు నాకు కావాలండి అని అడిగింది. అప్పుడు కశ్యపుడు లోకపాలకుల్ని కొడుకులుగా పొందాలంటే అమ్మని ఉపాసించాలి అన్నట్ట. అమ్మని ఉపాసించుదామండి, అమ్మవారి అర్చన చేసి సమస్త లోకాలని పరిపాలించే కొడుకుల్ని పొందుదామంది. వెంటనే కశ్యప ప్రజాపతి నారదుణ్ణి పిలిచి, నారద మహర్షి, అమ్మవారి ఉపాసన చేసి సమస్త లోకాలని అదుపులో పెట్టే ఉత్తములైన కొడుకుల్ని పొందాలని మా ఆవిడ కోరుతోంది, ఉపాసన విధానం చెప్పన్నట్ట.